அபதாமபஹர்த்தாரம் தாதாரம் சர்வசம்பதாம் லோகாபிராமம் ஸ்ரீராமம் பூயோ பூயோ நமாம் யஹம். ஹரி ஓம். பரமேஸ்வர ஸ்வரூபமైన சபக்கு நமஸ்காரம். நின்னటి రోజు కార్యక్రమాన్ని పూర్తి చేసేసరికి స్వామి హనుమ వనరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్య దేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాస్విసిహి భద్రంతే క్షీణ దుఃఖ పలాహ్యసి అని, అమ్మా నీకు ఆశ్వాసమును కలిగించడం కోసమని రామచంద్రమూర్తి యొక్క అంగుళీయకాన్ని తీసుకొచ్చాను, దీన్ని తీసుకుని నువ్వు ఆశ్వాసమును పొందవలసినది, ఉపశాంతిని పొందవలసినది, నీ యొక్క దుఃఖము నీటితో తీరిపోయినది అని ఆ ఉంగరాన్ని ఇస్తే, గృహీత్వా ప్రేక్షమాణాసా భర్తుక్కర విభూషణం భర్తారమివ సంప్రాప్త జనకీ ముదితాభవత్. ఆ ఉంగరాన్ని కళ్ళకద్దుకుని సాక్షాత్తుగా శ్రీరామచంద్రమూర్తి వస్తే మహాపతివ్రత అయినటువంటి సీతమ్మ తల్లి అనుకోని సమయంలో భర్త యొక్క దర్శనం కలగడం చేత ఎటువంటి లజ్జ పొంది ఎర్రని ముఖంతో ఉంటుందో అటువంటి ఆనంద ప్రఫుల్లమైనటువంటి హృదయమును పొంది ఉన్నది అన్న ఘట్టం దగ్గర నిన్నటి రోజున ఆపు చేసి ఉన్నాం. ఆ ఉంగరాన్ని తీసుకున్న తర్వాత తల్లి సీతమ్మ హనుమని ప్రశ్నిస్తుంది, నాయనా హనుమ, అక్కడ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, కౌసల్య, కైకేయి, సుమిత్ర మొదలైనటువంటి మా అత్తగారులు, కోసలరాజ్యంలో ఉండేటటువంటి సమస్త జనులు అందరూ కుశలమే కదా, సుగ్రీవుడు కుశలమా, వానరులు కుశలమా అని అన్ని ప్రశ్న వేసిన తరువాత గొప్ప మాటలు రెండు చెప్తుంది. మూడవది ఒక మాట అంటుంది, రామునికి నాకన్నా ఎక్కువైన వాళ్ళు ఎవ్వరూ లేరు అంటుంది అని, రాముడు నేను పక్కన లేకపోవడం చేత తాను ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడంలో వైక్లభ్యాన్ని పొందలేదు కదా అని అడుగుతుంది. అడిగి కచ్చిదాశాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజ కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అని అడుగుతుంది ఈ శ్లోకం. సీతమ్మ తల్లి రాముణ్ణి, రాముడి గురించి హనుమని అడిగినట్లుగా ఉన్నటువంటి ఈ శ్లోకం మనందరం జ్ఞాపకం పెట్టుకోవలసిన శ్లోకం. ఎందుచేత అంటే కచ్చిదాశాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజ కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే, కేవలము తన పౌరుషము మీద మాత్రమే ఆధారపడి దైవమును తిరస్కరించి లేదా దైవమును ఆరాధించకుండా తిరుగుతున్నాడా రాముడు, లేక తన పౌరుషాన్ని పూర్తిగా విడిచిపెట్టి కేవలం భగవంతుణ్ణి మాత్రమే విశ్వసించి తిరుగుతున్నాడా, రెండూ దోషములే, అలా లేడు కదా అని అడిగింది. ఎంత గొప్ప మాట అడిగిందో చూడండి. మనుష్యుడికి ఒక ప్రధానమైన లక్షణం ఉంటుంది, తాను చెయ్యవలసిన పని తాను చెయ్యాలి, కానీ కర్మ యొక్క ఫలితమునందు మాత్రము సంగం ఉండకూడదు. ఈశ్వరుడు ఏ ఫలితాన్ని ఇవ్వనివ్వండి, తాను అంగీకరించగలగాలి. అందుకని చేసేటటువంటి కర్తృత్వమునందు ఏ విధమైనటువంటి ఉపేక్ష ఉండకూడదు, దాన్ని సమర్థతతో బుద్ధిని న్యాసము చేసి చక్కగా చెయ్యాలి, కానీ ఫలితమునందు మాత్రం సంగం ఉండకూడదు. భగవంతుడు ఎలా నిర్ణయిస్తే అలా అన్న పూనిక ఉండాలి. అందుచేత అటు దైవమునందు ఇటు పురుష ప్రయత్నమునందు సమానమైనటువంటి రీతిలో రాముడు ఉన్నాడా, రాముడికి నేను జ్ఞాపకం ఉన్నానా, నన్ను తలుచుకుంటున్నాడా, అన్ని అస్త్రశస్త్రములు ఎరిగినటువంటి రాముడు రావణాసురుణ్ణి రాక్షసుల్ని నిగ్రహించాలంటే అక్కడి నుంచి అస్త్రప్రయోగం చెయ్యలేడా, ఎందుచేత ఇవాళ అస్త్రప్రయోగం చెయ్యకుండా రాముడు అలా ఉపేక్ష వహించాడు నాయందు అని అమ్మ బాధపడుతున్నటువంటి సమయంలో స్వామి హనుమ ఒక అందమైనటువంటి విషయాన్ని అమ్మకి విజ్ఞాపన చేస్తారు. ఆ మాట అంటూ తల్లి ఒక మాట చెప్తుంది, నాకు 12 నెలల గడువు రావణాసురుడు ఇచ్చాడు, 10 నెలల కాలం పూర్తయిపోయింది, ఇంకా 2 నెలలు మాత్రమే వాడు నన్ను జీవించి ఉండనిస్తాడు, కానీ నేను 2 నెలలు ఉండను, 1 నెల మాత్రమే బ్రతికి ఉంటాను. ఈ 1 నెల లోపల రాముడు ధనుర్బాణములతో ససైన్యముతో వచ్చాడా నన్ను విడిపిస్తాడు, ఒకవేళ రాముడు రాలేదా నేను ప్రాణములను విడిచిపెట్టేస్తాను, అందుకని 1 నెల మాత్రమే జీవించి ఉంటానని రామచంద్రమూర్తికి నివేదించవలసినది అంది. అంటే స్వామి హనుమన్నారు, అమ్మా ఇద్దుకమ్మా అంత ఖేదపడతావు, నువ్వేం బెంగ పెట్టుకోకు తల్లి. తస్య తద్వచనం శ్రుత్వా హనుమాం భీమ విక్రమ శిరస్యంజలి మాధాయ ఇదం వచనము బ్రవీత్ అంటారు. హనుమకి అనేక స్వరూపాలున్నాయి, కొన్ని దాసాంజనేయ స్వరూపం, కొన్ని అభయాంజనేయ స్వరూపం, ఒకటి రుద్రాంజనేయ స్వరూపం. అలా అనేకమైనటువంటి స్వరూపాలు ఉన్నాయి. కొన్ని కొన్ని చోట్ల పంచముఖ ఆంజనేయ స్వామిని కూడా చూపిస్తూ ఉంటారు. అందుచేత అంటే పరాశర సంహిత అని ఆ సంహితలో హనుమ యొక్క ఉపాసన గురించి, హనుమ యొక్క స్వరూపాలను గురించి ఆవిష్కరించారు. అందులో దాసాంజనేయుని యొక్క స్థితి భక్తికి పరాకాష్ఠ. శిరస్సు మీద రెండు చేతులు పెట్టి అంజలి ఘటించి మాట్లాడుతుంటారు. సీతమ్మ తల్లి చుట్టూ ప్రదక్షిణం చేసి అమ్మ పక్కకొచ్చి నిలబడి మాట్లాడేటటువంటి పరమభక్తితో కూడుకున్నటువంటి స్వరూపంతో ఉన్న హనుమ దాసాంజనేయుడు. అందుకని శిరస్యంజలి మాధాయ ఇదం వచనమబ్రవీత్. ఆ శిరస్సునందు అంజలి ఘటించినటువంటి వారై అమ్మతో ఒక మాట అంటారు. అమ్మా నువ్వు బెంగ పెట్టుకోకమ్మా, నేను ఒక్క మాట చెప్తాను. మలయేన చ వింధ్యేన మీరునా మంధరేణ చ దర్ధ్వరేణ చ తేదేవి శపే మూలఫలేన చ. ఒక మనిషి సత్యం మాట్లాడుతున్నాను అని చెప్పవలసి వస్తే ఎంత అందంగా మాట్లాడాలో హనుమని చూసి నేర్చుకోవాలి మనం. ఆయన వానరములు ఎక్కడ తిరుగుతాయి? పర్వతముల మీద తిరుగుతాయి. ఆయన పర్వతముల మీద ఒట్టు పెట్టారు. మలయేన చ వింధ్యేన మీరునా మందరేణ చ దుర్ధరేణ చతేదేవి శపే మూలఫలేన చ. అమ్మ మలయము వింధ్యము మీరు మొదలైనటువంటి పర్వతముల మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను. మా వానరములు తినేటటువంటి కందమూలముల మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను. అమ్మా రాముడు నీ యందు విశేషమైనటువంటి ప్రేమతో ఉన్నాడు. ఎంతగా తపిస్తూ ఉంటాడంటే ఎక్కడైనా ఒక అందమైన పద్మం కనబడితే హా సీత హా సీత హా సీత అంటాడు. వానప్రస్థ జీవితం గడిపేటటువంటి వాడు ఏ విధంగా మధ్యము కాని మాంసము కాని ముట్టుకోకుండా సూర్యాస్తమయమైపోయిన తరువాత మాత్రమే సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటాడో, అలా రాముడు ఇవాళ సూర్యాస్తమయం అయిపోయిన తరువాత ఏదో కొద్దిగా పండో పాలో తీసుకుంటున్నాడమ్మా. రాముడు మాంసాహారం భుజించడం లేదు. నిరంతరము సీత 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 అని నీ గురించే ధ్యానం చేస్తూ ఉంటాడు. నిత్యం ధ్యానపరో రామో నిత్యం శోకపరాయణ నైవ దంశాన్న మశకాన్న కీటాన్న సరీసృపాన్. మాట్లాడడం అంటే ఏమిటో హనుమ పాదాలు పట్టుకుంటే వస్తుంది ఆ మాటకు అందం. ఎంత అందంగా చెప్తారో చూడండి. నిత్యం ధ్యానపరో రామో నిత్యం శోకపరాయణ. అమ్మ నీ గురించి ప్రతి క్షణం ధ్యానం చేస్తూనే ఉన్నాడు, నీ గురించి శోకిస్తూనే ఉన్నాడు. ఎంతగా శోకిస్తున్నాడంటే నైవ దంశాన్న మశకాన్న కీటాన్న సరీసృపాం. ఆ ప్రశ్రవణ పర్వతము యొక్క గుహలో పడుకుని ఉండి హా సీత హా సీత అంటూ ఉండగా ఒంటిమించి తేళ్లే పాకినా, జిర్రులు పాకినా, పాములు పాకినా ఒంటి మీద స్పృహ ఉండట్లేదమ్మా రాముడికి. అంతగా నీ గురించి బెంగ పెట్టుకున్నాడమ్మా. క్షిప్రం దక్షసి వైదేహి రామం ప్రశ్రవణేగిరం అని శతక్రతు మమాసీనం నాగరాజస్యమూర్ధని అంటారమ్మా. ఎందుకమ్మా అంత బెంగపెట్టుకుంటావు? నూరు యాగములు చేసినటువంటి ఇంద్రుడు ఏ విధంగా అయితే ఆ ఏనుగు మీద కూర్చుంటాడో, అలా ఆ ఐరావతం మీద కూర్చున్నటువంటి ఇంద్రుడి దగ్గర శచీదేవి ఉన్నట్టు ప్రశ్రవణ పర్వత శిఖరం మీద కూర్చున్నటువంటి రామచంద్రమూర్తి దగ్గరికి నిన్ను తీసుకెళ్లి దింపేస్తానమ్మా. ఆ దింపడం కూడా ఎలా తీసుకెడతానో తెలుసా? రావణాసురుడు నిన్ను స్పృశించాడు, నేను కూడా అలా స్పృశిస్తాను అనుకుంటున్నావా? అలా కాదమ్మా. ఆ మాట మాట్లాడడంలో ఎంత పవిత్రతో చూడండి, ఆ ఉపమానం వెయ్యడంలో ఉన్నటువంటి అందం చూడండి. హవ్యం హుతమివానలా అంటారు. అగ్నిహోత్రంలో మనం దేవతల్ని పిలిచి హవిస్సులు ఇస్తాం. ఓం నమో నారాయణాయేతి స్వాహ అని ఆ అగ్నిహోత్రంలో హవిస్సు వేస్తారు. వేస్తే ఆయన్ని హవ్యవాహనుడు అంటారు. ఆ అగ్నిహోత్రుడు ఈ హవ్యాన్ని పట్టుకుని ఏ దేవతల్ని పిలిచి మనం స్వాహాకారంతో ఇచ్చామో ఆ దేవతలకు పట్టుకెళ్ళి ఈ హవిస్సుని ఇస్తూ ఉంటాడు. అలా హవిస్సుని అందించేటటువంటి అగ్నిహోత్రుడు ఎలా పట్టుకెడతాడో, ఎంత పరమ పవిత్రంగా తీసుకెడతాడో, అగ్నికి తగిలిన పదార్థములకు ఎలా దోషం కలగదో అలా నిన్ను తీసుకెళ్ళి రామచంద్రమూర్తికి సమర్పిస్తానమ్మా. ఆయన పాదముల దగ్గర కూర్చోబెడతాను, బెంగ పెట్టుకోకమ్మా, వచ్చిన వీపు మీద కూర్చో అన్నారు. అంటే అమ్మ చూసిందిట, పక్కున నవ్వింది. వానరుని యొక్క చేష్టితమును బయట పెట్టాడో, ఎందుకని? అప్పటికి స్వామి చిన్నవారై ఉన్నారు. సూర్యేచాస్తంగతే రాత్రం దేహం సంక్షిప్యమారుతి వృషదంశకమాత్ర సన్ బభూవా అద్భుత దర్శన. పిల్లి పిల్లంత వారై ఉన్నారు.
అమ్మా వచ్చినా వీపు మీద కూర్చోమ్మా, నూరు యోజనముల సముద్రాన్ని దాటించి ఆవలి ఒడ్డుకు తీసుకెళ్లి ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి యొక్క పాదార విందముల ఎందు సమర్పించి కృతకృత్యుడనవుతానమ్మా అన్నారు. అంటే అమ్మ నవ్వి ఓ మాట అంది. ఎంత మాట అన్నావోయ్ హనుమా, నువ్వే ఇంత స్వరూపమా, నీకో ఇంత వీప, ఆ వీపు మీద నేను కూర్చోనా, నువ్వు నన్ను తీసుకెడతావా, నీ వానర బుద్ధి బయట పెట్టావోయ్ అంది. అంటే పాపం అంతక ముందు ఎవరిచేత అధిక్షేపింపబడి ఎరగడు మహానుభావుడు, అందుచేత ఎప్పుడైతే అలా అందో అమ్మ ఒక నవ్వు నవ్విందో తట్టుకోలేకపోయాడు. అంత మాట నేసింది అమ్మ నన్ను, ఇదే నా స్వరూపం అనుకుంటోంది, నా స్వరూపం ఏమిటో అమ్మకి చూపించాలనుకున్నాడు. మెరుమందర సంకాశౌ భభౌ దీప్తానల ప్రభ అగ్రతవ్యవతస్తే చా సీతాయా వనరోత్తమ. ఒక్కసారి మేరుపర్వత శిఖరాలు ఆకాశాన్ని చుంబిస్తూ ఎలా ఉంటాయో అంత స్వరూపాన్ని పొందేశారు. పొందేసి పెద్ద పెద్ద పాదాలతో పిక్కలతో మోకాళ్లతో బలిసినటువంటి తొడలతో సన్నటి నడుముతో విశాలమైనటువంటి వక్షస్థలంతో శంఖంలాంటి కంఠంతో కాల్చిన పెనంలాంటి ముఖంతో వాడి అయినటువంటి కోరలతో పచ్చటి కన్నులతో పెద్ద శిరోజములతో మహానుభావుడు పరిఘల వంటి భుజములతో పెద్ద పెద్ద వేళ్లతో అంతంత అరిచేతులతో స్వామి నిలబడేటప్పటికీ అంత పైకి చూసి అమ్మ ఆశ్చర్యపోయింది. నాయనా నాకు తెలుసయ్యా నువ్వెవరవో, నూరు యోజనముల సముద్రాన్ని నీ దర్శన సామర్థ్యమును ప్రకటించి దాటి వచ్చిన రోజునే గుర్తించాను నువ్వెవరో. ఇల్లా రాగలిగినటువంటి శక్తి ఒక్క గరుత్మంతుడికి ఉంది, నీ తండ్రి వాయుదేవుడికుంది. నాయనా నాకు తెలిసి నీకుందిరా, నువ్వింత సమర్థుడవు కాకపోతే రామచంద్రమూర్తి నిన్ను నా దగ్గరకు పంపరు. పరమప్రీతిని చెందాను, కానీ నేను ఒక్క మాట చెప్తాను విను. నేను నీ యొక్క వీపు మీద కూర్చుని సముద్రమును దాటి ఆవలి ఒడ్డుకి వచ్చేటప్పుడు గభాలన కళ్ళు తిరగచ్చు, నేను సముద్రంలో పడిపోవచ్చు, కానీ లేకపోతే ఈయల్లరి చూసి రాక్షసులు వచ్చి నీ యొక్క పథానికి అడ్డంగా నించోవచ్చు, నీకు రాక్షసులకి యుద్ధం జరగవచ్చు, యుద్ధంలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో తెలియదు, ఆ రాక్షసులు వేసినటువంటి అస్త్రశస్త్రములను ఎదుర్కొని నువ్వు ఒక పక్క యుద్ధం చేస్తావా, ఒక పక్క నన్ను కాపాడుకుంటావా, ఒకవేళ ఏ కారణం చేతనైనా నేను తిరిగి మళ్ళీ రాక్షసులకి కాని లభించినట్లయితే ఒకనాడు వానరుడు వచ్చి ఆమె జాడ కనిపెట్టాడనేటటువంటి బుద్ధి చేత రావణాసురుడు మళ్ళీ నన్ను తీసుకెళ్లి ఎవ్వరికీ కనపడనటువంటి ప్రదేశంలో దాచివేయవచ్చు, అందుచేత నేను నీ వీపు మీద కూర్చుని నూరు యోజనల సముద్రాన్ని గడచి ఆవలి ఒడ్డుకి రావడం కుదరదు. అన్నిటిని మించి ఒక ప్రధానమైనటువంటి మాట చెప్తాను అమ్మా, నేను యుద్ధం చేయగలనమ్మా, నీకేం బెంగలేదమ్మా, నువ్వు నా వీపు మీద కూర్చోమ్మా, నేను తీసుకెడతానమ్మా అంటావేమో. భర్తుభక్తిం పురస్కృత్యా రామ దన్యస్య వానర నా స్పృశామి శరీరంతో పుంసో వనర పుంగవా. నేను బాహ్యమునందు స్పృహలో ఉండగా తెలిసి తెలిసి రాముణ్ణి తప్ప వేరొక పురుషుణ్ణి నా చేతితో స్పృశించను, అందుచేత నాయనా నువ్వు ఎంత కుమార సదృశుడవైనా నీ వీపు మీద కూర్చుని నేను రాను, అది మర్యాద కాదు, రాముడే రావాలి, వచ్చి బాణప్రయోగం చెయ్యాలి, రావణాసురుణ్ణి సంహరించాలి, నా చెయ్యి పట్టుకుని నన్ను మళ్ళీ ఈ సముద్రాన్ని దాటించి తీసుకుని వెళ్ళాలి, ఆనాడే నేను వస్తాను తప్ప ఇలా నేను రాను అంది అమ్మ. ఈ మాట అండంలో పాతివ్రత్యాన్ని పాటించింది. ఏది గొప్పతనం అంటే ముందు చెప్పినటువంటి విశేషాలు ముందు హనుమ వినేటట్టుగా చెయ్యడం కోసం అంత స్వరూపాన్ని పొంది ఉన్నారు కనుక. అసలు అందులో ఉన్నటువంటి కీలకమైన అంశం అమ్మ గొప్ప పాతివ్రత్యాన్ని పాటిస్తోంది. ఈ పాతివ్రత్యం నరకాంతగా అటువంటి పతివ్రతగా ఆవిడ ఉంటే తప్ప రావణాసురుడు నిహతుడు కాడు. అందుకని నేను ఒక్కనాటికి రాముణ్ణి తప్ప వేరొక పురుషుణ్ణి స్పృశించను అంది. అంటే అమ్మ మరి ఆనాడు రావణాసురుడు నిన్ను అపహరించి తీసుకొచ్చినప్పుడు జుత్తు పట్టి తీసుకొచ్చాడే, నీ తొడల కింద చేతులు వేసి పైకెత్తాడే, నిన్ను తన ఒడిలో కూర్చోపెట్టుకున్నాడే, నువ్వు ఆడపావుల మెలికెలు తిరిగావని వాల్మీకి మహర్షి చెప్పారే, మరి ఆనాడు రావణుడు ముట్టుకుంటే నువ్వు ఎందుకు ఊరుకున్నావమ్మా అని అనుమానం వస్తుందేమో. ఆ తల్లి ఆ శ్లోకంలోనే ఒక మాట కలిపింది, భర్తుభక్తిం పురస్కృత్యా రామ అన్యస్య వానరా నా స్పృశామి శరీరంతో పుంసో వనర పుంగవా. నేను స్పృహలో ఉండగా నాంత నేనుగా స్పృశించను. ఎందుచేత ఆనాడు నేను భయవిహ్వలను, నన్ను రక్షించేటటువంటి వారెవరూ లేరు, హా రామ హా లక్ష్మణ అని నేను అరుస్తూ నా మనస్సు రామచంద్రమూర్తి ఎందు పెట్టుకుని ఉండగా బలవంతంగా రావణాసురుడు అపహరించి తీసుకొచ్చాడు. కానీ ఈనాడు నేను నీతో వస్తే నాంత నేనుగా నీ పృష్ఠభాగం మీద కూర్చుని వచ్చినట్టు అవుతుంది, అందుచేత నేను రాను అని. ఇది ఆ తల్లి యొక్క పాతివ్రత్యం. రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం అమ్మ పాతివ్రత్యంలో ఉంది. ఈ మాట విని హనుమ అంటారు, యుక్త రూపం స్తయాదేవి భాషితం శుభదర్శనం సదృశం స్త్రీస్వరూపస్య సాధ్వీ వినయస్య చ. అమ్మ ఒక నరకాంతగా ఉండి ఇన్ని కష్టాలు పడుతూ ఇటువంటప్పుడు కూడా అమ్మ నేను తీసుకెళ్ళిపోతాను రామ్మ అంటే నేను రాను అనడం నీకే చెల్లిందమ్మా అన్నారు. ఎందుకని, నిజంగా ఒకవేళ సీతమ్మ తల్లి ఆ కష్టాలు తట్టుకోలేక హనుమ యొక్క వీపు మీద కూర్చుని 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకు వెళ్ళిపోయింది అనుకోండి, రాముడు సీతమ్మ తల్లిని తీసుకుని అయోధ్యకు వెళ్ళిపోయాడు అనుకోండి, ఏమిటి తేడా? రామచంద్రమూర్తి లేనప్పుడు రావణాసురుడు సీతమ్మను అపహరించి లంకాపట్టణానికి తెచ్చాడు, రావణాసురుడు లేనప్పుడు హనుమ అపహరించి సీతమ్మ తల్లిని రామచంద్రమూర్తి దగ్గరికి తీసుకొచ్చారు. రాముడు ధర్మమూర్తి. మీరు యుద్ధకాండలో ఒక 5-6 రోజులు పోయిన తర్వాత వింద్రుగాని అగ్నిప్రవేశ ఘట్టం అంటే ప్రపంచ సాహిత్యంలో ఇంకా అటువంటి ఘట్టం లేదు, అది ఒక్క రాముడికే చెల్లింది. అందుకని ఆ సీతారాములంటే ఇద్దరు ధర్మమునకు కట్టుబడి ఉండేటటువంటి వారు. తన భర్త యొక్క గౌరవం ఇనువడింపబడాలి, తన భర్త రావాలి. వచ్చి తనని ఎవరు అపహరించి తెచ్చాడో ఆ రావణుడు నిహతుడైపోవాలి భర్త చేతిలో. మరణించిన తరువాత తాను బయలుదేరి వెళ్ళాలి. అలా అయితే తల్లి తను తలుచుకుంటే తన తపశ్శక్తితో రావణాసురుణ్ణి దహించలేదా? దహించగలదు. ఎందుకు దహించలేదు? ఆఖ్యాతి తన భర్తకి దక్కాలి, తన భర్త చేత తాను రక్షింపబడాలి. నరకాంతగా ఉంది కనుక అందుకనే నేను తపస్సు పాటిస్తున్నానయ్యా, అసందేశాత్తు రామశ్చాతపసశ్చానుపాలనాత్ నత్వాంకుర్మి దశగ్రీవా భస్మ భస్మార్హి తేజస అంది. నేను తపస్సులో ఉన్నాను కనుక రావణ నిన్ను కాల్చట్లేదు తప్ప నేను తలుచుకుంటే నిన్ను బూడిద చేయగలను అంది. అమ్మకు ఆ శక్తి ఉంది, కానీ మహాపతివ్రతగా నరకాంతగా అనుగమిస్తున్న కారణం చేత ఆవిడ శపించలేదు రావణాసురుణ్ణి. సరే, తదనంతరం హనుమ అన్నారు, అమ్మా నువ్వు నా పృష్ఠభాగం మీద కూర్చుని రానంటున్నావు కదా, పోనీ రామచంద్రమూర్తికి నేను వెళ్ళి విజ్ఞాపన చేయడానికి ఏదైనా ఒక అభిజ్ఞానాన్ని కటాక్షించు తల్లి అన్నారు. అంటే ఇక్కడే గమ్మత్తు. మీకు అరణ్యకాండ గురించి చెప్పే రోజున నేను ఒక మాట చెప్పాను, ఇది సుందరకాండలో వస్తుంది అని. యథాతథంగా ఈ సంఘటన అరణ్యకాండలో జరిగితే అరణ్యకాండలో మహర్షి వ్రాయలేదు. అక్కడ ఒకసారి వ్రాసి మళ్ళీ ఇక్కడ దాన్ని చెప్తే వచ్చిన నష్టం ఏమిటి? మనం అక్కడ చదువుతాం కాకాసుర వృత్తాంతాన్ని, అవునవును నిజమే జరిగిందండి అరణ్యకాండలో మేము విన్నాం అనుకుంటాం, అదే సీతమ్మ తల్లి గుర్తు చెప్పింది, ఆ గుర్తు మనం అందరం అంగీకరిస్తాం. కానీ మనం అంగీకరించడం, మనం అంగీకరించకపోతే అది ప్రమాణం కాకుండా పోతుందా? మనం ఆనందిస్తాం. కానీ మరి ఎందుకు అరణ్యకాండలో చెప్పనట్టు? కథాభాగముగా శ్రవణము చెయ్యకుండా అమ్మ అభిజ్ఞానముగా హనుమ చేతికి ఇవ్వవలసిన వస్తు రూపంగా ఈ విషయాన్ని చెప్తోంది. అంటే ఈ విషయం విని నీ మనస్సులో జ్ఞాపకం పెట్టుకోవలసిన రహస్యాలు ఇందులో చాలా ఉన్నాయి సుమా, ఇది నీ జీవితాన్ని గట్టెక్కించేస్తుంది, జ్ఞాపకం పెట్టుకో. అందుకని అరణ్యకాండలో చెప్పకుండా ఇక్కడ చెప్తున్నారు మహర్షి అభిజ్ఞానాన్ని. సీతమ్మ తల్లి అంటుంది, ఒకనొక సమయంలో మేము చిత్రకూట పర్వత శిఖరాల మీద ఆశ్రమాన్ని నిర్మించుకుని తపోభూములలో విహరిస్తూ ఉండేవాళ్ళం, అరణ్యవాసం చేస్తున్నాం. అటువంటి సమయంలో ఒకనొక నాడు ఈశాన్య పర్వతానికి పక్కన ఉన్నటువంటి ఒక చిన్న పర్వతం మీద మేము విహరిస్తున్నాం. పెద్ద పర్వతం ఉండి దాని పక్కన మెల్లి చిన్న చిన్న పర్వతాలు ఉంటుంటాయి, ఆ చిన్న పర్వతం మీద మేము విహరిస్తున్నాం. ఎంతో సంతోషంగా కాలం గడుపుతున్నాం. రాముడు ఇందులో మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఈ చెప్పడంలో ఒక రహస్యం ఉంది. రాముడు అక్కడ ఉన్నటువంటి కొలనులలో ఉన్న నీళ్లలో ఆడుకుని తడిబట్టలతో పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చాడు అని చెప్పిందమ్మ. ఇది పరమ కాన్ఫిడెన్షియల్ ఫైల్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను ఏదైనా ఒక ఉపమానం చెప్పవలసి వస్తే నా మీద పెట్టుకుని చెప్పుకోవడమే న్యాయమని చెప్తుంటాను, వేరొకరి మీద పెట్టడం ఇష్టం లేక పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారము అన్నాను కనుక. నేను మా వారు వెళ్ళినప్పుడు ఎంత చెప్పానో, వద్దండి బాబు ఏమిటి చిన్నపిల్లాళ్ళ ఈ ఆటలని, మా పెళ్ళైన కొత్తల్లో నేను ఆయన కలిసి సరదాగా పూరి పెడితే ఆ సముద్రంలో చిన్నపిల్లాళ్ళ ఓ ఆడేసి ఒళ్ళంతా తడిపేసుకుని వచ్చి మా ఆయన నా ఒళ్ళో పడుకున్నారు అని మా నా భార్య చెప్పింది అనుకోండి, అరమరికలు లేకుండా అమ్మ దగ్గర చంటి పిల్లాడు ఎలా ఆడుకుంటాడో, సీతమ్మ పక్కనున్నంతసేపు రాముడు ఒక పిల్లవాడిలా ఆనందించేస్తాడు. ఇదే భార్యకి ఉండవలసిన లక్షణం. కౌసల్య దగ్గర ప్రతిజ్ఞ చేసింది, నేను పక్కన ఉండి ఒక్కనాడు పుట్టింటిని స్మరించను, జనకుణ్ణి స్మరించను, నీ కుమారుణ్ణి బాధ పెట్టను, నేను పక్కనుండడం చేత అరణ్యవాసం పరమ సంతోషంగా రాముడికి గడిచిపోయేటట్టు నేను ప్రవర్తిస్తానని చెప్పింది. ఆ సీతమ్మ అక్కడ కూర్చుంటే రాముడు సంతోషంగా కొలనుల్లో ఆడుకుని తడిబట్టలతో వచ్చాడు. అంటే ఎంత సంతోషంగా గడిపాడో చూడండి, భార్య పక్కనున్నంతసేపు. అరణ్యవాసం రాముడికి క్లేశం కాలేదు సుమా అనడానికి గుర్తు. ఎప్పుడైపోతాయా 14 ఏళ్ళు, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతానా, ఎప్పుడు రాజ్యం చేస్తానా అని బెంగ పెట్టుకుని రోజు క్యాలెండర్ వంక చూసుకుని అమ్మయ్యా ఇంకొక్క రోజు అయిపోయింది అని చూసిన వాడు కాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో అంత సంతోషంగా గడిపేస్తున్నాడు. ఇది ఎవరికి బాధ? ఇప్పుడు మీరు ఆలోచించండి, ఎందుకు మహర్షి ఇక్కడ అభిజ్ఞానం చెప్పడం? ఈ కాకాసుర వృత్తాంతమే అనేక కోణాల్లో వెళ్ళిపోతుంది. ఇంకా అరణ్యవాసం 7 ఏళ్ళకి వచ్చేసింది, 13 నెలలు పూర్తయిపోయి రాముడు జోలికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? రావణుడు రాముడి పట్ల ఏ అపచారం చెయ్యలేదు, ఇప్పటి వరకు కనపడలేదు. మరి రావణ సంహారం అవ్వకుండా రాముడు వెనక్కి వెళ్ళిపోయాడో, ఇంకా మళ్ళీ రాముడు తిరిగి రాడు అరణ్యానికి. మరి రావణ సంహారం ఎలా అవుతుంది? అవతార ప్రయోజనం ఎలా నెరవేర్పబడుతుంది? అందుకని రాముడికి రాజ్యం పోయింది, ఆయన బెంగపెట్టుకోలేదు. జటాయువు మరణించాడు, జటాయువు మరణించలేదు అప్పటికి, ఇంకా రాముడికి రాజ్యం పోయింది, బెంగపెట్టుకోలేదు. తండ్రి మరణించాడు, బెంగపెట్టుకోలేదు. అరణ్యవాసం సంప్రాప్తమైంది, బెంగపెట్టుకోలేదు. ఏది జరిగినా బెంగపెట్టుకోవట్లేదు, సంతోషంగా కాలం గడిపేస్తున్నాడు. ఇటువంటి రామచంద్రమూర్తికి కోపం రావాలంటే ఏం జరగాలి? దేవతలు ఇప్పుడు ప్రయత్నం చెయ్యాలి. సీతమ్మ పక్కన ఉన్నంతసేపు రాముడు ఇంత సంతోషంగా గడిపేస్తున్నాడు. ఈ సీతమ్మకి ఏదైనా అపచారం జరిగితే రాముడు ఏం చేస్తాడు అసలు చూడాలి. అందుకని ఎవడెళ్తాడు? రాముడు పక్కన ఉండగా సీతమ్మ జోలికి వెళ్ళడమే. ఇంద్రుడు కొడుకునే పంపించారు, కాకాసురుడని వాడు ఒక పర్వతం మీద ఉంటాడు. ఆ కాకాసురుడు కాకి రూపంతో ఉంటాడు, ఆయన్ని పంపించారు. నువ్వు వెళ్ళి ప్రయత్నం చేయవయ్యా, సీతమ్మ జోలికి వెడితే రాముడికి కోపం వస్తుందేమో చూద్దామన్నారు. ఆయన వచ్చాడు. రాముడు వచ్చి పక్కన కూర్చున్నాడు. సీతమ్మ తల్లి మాంసపు ముక్కలు తెచ్చి ఉరుగులు కింద ఎండబెట్టుకుంది. మనం మాగాయ ముక్కలు ఎండబెట్టుకుంటాం కదా అలాగా, ఉరుగులు కింద ఎండబెట్టుకుంటే కూర్చుంది. రాముడు తడిబట్టలతో వచ్చి సంతోషంగా సీతమ్మ పక్కన కూర్చుని మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నప్పుడు ఈ కాకి వచ్చింది, వచ్చి అక్కడ పెట్టిన ఉరుగులు తినేస్తోంది. తినేస్తుంటే కాకి ఆహార చిత్తమైన పక్షి, దానికి ఇది ముట్టుకోవచ్చా ఇది ముట్టుకోకూడదా ఏం ఉండదు. అసలు నా ఒక కోణంలో చూస్తే కాకిని చూస్తే అసహ్యం వేస్తుంది, ఒక కోణంలో చూస్తే కాకి లేకపోతే మన బతుకు ఎక్కడుంది అనిపిస్తుంది. ఎందుకని అంటే దానికన్నా శానిటేషన్ అటెండ్ అయ్యే పక్షి ప్రపంచంలో ఇంకోటి లేదు. ఎందుచేత అంటే అంట్లు తోముకుని బయటికి విసిరేసిన మిరపకాయ దగ్గర నుంచి నేల మీద తెల్లవారేటప్పటికి వర్షాకాలంలో పడిపోయి ఉన్నటువంటి చిమ్మెట్టల దగ్గర నుంచి ఇలా తీసి పారేసిన దాని వరకు పట్టుకెళ్ళిపోతుంది, అన్నీ తినేస్తుంది. కాకి తినంది లేదు, పైగా ఆ కాకి ముట్టుకోకపోతే పితృపిండాలకి ఆ సద్గతులు కలగవు. అందుకని ఆ కాకి దానికి ఇది తినడమా ఇది తినకపోవడమా అని ఉండదు. యుక్తాయుక్త విచక్షణ లేని పక్షి, తింటూనే ఉంటుంది దిక్కుమాలిన కాకి, అన్నీ తింటుంది. అందుకని అది వచ్చి ఆ ఉరుగులు మాంసం ముక్కలు తింటోంది. తింటుంటే మనందరం ఏం చేస్తామో సీతమ్మ అదే చేసింది. సీతమ్మ తల్లి కూడా ఓ మట్టి బిడ్డ తీసి ఆ కాకి మీదకి విసిరింది. విసిరితే ఆ పక్షి వచ్చి సీతమ్మ తల్లి యొక్క వక్షస్థలం మీద వాలింది. ఆ మాంసం ముక్క తినద్దన్నావుగా అని ఇక్కడికి వచ్చి వాలి అమ్మ యొక్క గుండెల మీద తన వాడి ముక్కుతో గాడ వేసి మాంసపు ముక్క పీకింది. పీకితే నెత్తురు చుక్కలు కింద పడ్డాయి. పడితే అమ్మకి కోపం వచ్చింది. ఆ బాధలో గిలగిల్లాడ్డంలో పట్టుబట్ట కిందకి చారి మొలనూలు జారింది. మొలనూలు తీసి విసరబోయింది వడ్డాన. రాముడు చూసి నవ్వాడు. సీత కాకి మీద బంగారు వడ్డానం విసురుతావా అన్నాడు. సీతమ్మ తల్లి ప్రయత్నపూర్వకంగా ఆ దుఃఖాన్ని దిగమింగుకుంది. రాముడి ఒళ్ళో తల పెట్టుకుని పడుకుంది. రాముడి ఒడిలో తల పెట్టుకుని నిద్రపోతున్నంతసేపు కాకి రాలేదు. ఇది మీరు జాగ్రత్తగా వినాలి ఈ విషయాన్ని. మళ్ళీ కొంతసేపటికి సీతమ్మ తల్లికి తెలివచ్చింది. సీతమ్మ కూర్చుంది, రాముడు సీతమ్మ ఒళ్ళో తల పెట్టుకుని నిద్రపోతున్నాడు. నిద్రపోతుండగా అది పరమ ఏకాంత ప్రదేశం, ఎవ్వరూ లేరు. భార్య ఒడిలో తల పెట్టుకుని ఆయన నిద్రపోతున్నాడు. బ్రహ్మచర్యంలో ఉన్నాడు 13 సంవత్సరాలుగా. నిద్రపోతున్న సమయంలో మళ్ళీ కాకి వచ్చింది. సతత్ర పునరేవాధామయ్యసస్యముపాగమత్ తతసుప్త ప్రబుద్ధాం మాం రామస్యాం కచ్చముద్ధితాం. ఆ కాకి వచ్చి మళ్ళీ సీతమ్మ తల్లి యొక్క వక్షస్థలం మీద కూర్చుంది. కూర్చుని మళ్ళీ గట్టిగా అమ్మవారి వక్షస్థలంలోకి పొడిచి అమ్మవారిలో ఉన్న మాంసాన్ని పీక్కుని తింది. తింటుంటే నెత్తురు కారి రాముడి యొక్క నుదుటి మీద పడింది. ఆయనకి తెలివచ్చింది. ఒక్కసారి ఆయన తల ఇలా తుడుచుకున్నారు, నెత్తురు కనపడింది. ఇంత నెత్తురు ఎక్కడిది అని చూశారు. అమ్మవారి గుండెల్లోంచి కారుతోంది, అమ్మ ఏడుస్తోంది. ఇంత నెత్తురేమిటని ఆయన నోటి వెంట అప్రయత్నంగా నిద్రలోంచి లేవడంలో ఒక మాట వచ్చింది. కక్రీడతి సరోషేణ పంచభక్త్రేణ భోగినా వీక్షమాణస్తతస్తం వైవాయుసం సముదైక్షత ఎవరు రాయుదు తలల పావుతో ఆటలాడినవాడు అన్నాడు. ఆమెతే ఆవిడ ఒళ్ళో ఈయన పడుకుంటాడా అంటే అమ్మవారెవరో రాముడి నోటి వెంట వచ్చేసింది ఆ రోజున. ఆవిడ పంచముఖ గాయత్రి, అందుకే త్రిజటా స్వప్నం చెప్పించారు మహర్షి. అందుకని ముక్తా విద్రుమహే మనీల ధవళ ఛాయైర్ముఖై స్త్రీక్షణై యుక్తామిందు నిబద్ధరత్నముకుటాం తత్వార్థవర్ణాత్మికాం. ఇటువంటి తల్లితో నరకాంతగా ఓర్పు పట్టి ఉంటే ఎవడురా ఇంత అకృత్యములు చేసినవాడు అన్నారు. చుట్టూ చూశారు, సీతమ్మ చెప్పలేదు. మీరు ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. వీడేనండి అనలేదమ్మ. కానీ ఆయన చూశారు, ముక్కుకి నిత్తుటితో మాంసపు ముక్కు ఉంది, కాళ్ళ నిండా నిత్తురుంది. కాకిని చూశారు. చూసి వెంటనే దర్భాసనం ఉంది అక్కడ, ఒక దర్భని తీసి దాని మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి అస్త్రప్రయోగం చేసేటప్పుడు కత్తులు కఠారులు ఉండక్కర్లేదు. ఏది కనపడితే దాని మీద మంత్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టేస్తారు. అభిమంత్రించి విడిచిపెట్టారు. విడిచిపెడితే దర్భం యందు బ్రహ్మాస్త్ర ప్రయోగం జరిగింది. అది కాకిని వెంట తరుగుతోంది. ఈ కాకి 3 లోకములు తిరిగింది. అందరి దగ్గరికి వెళ్ళింది, ఋషుల దగ్గరికి వెళ్ళింది, బ్రహ్మలోకానికి వెళ్ళింది, విష్ణులోకానికి వెళ్ళింది, ఇంద్రలోకానికి వెళ్ళింది, అన్ని లోకాలు తిరిగేసింది. అందరు అన్నారు, రాముడు చంపుతానని అస్త్ర ప్రయోగం చేస్తే మేము రక్షించలేం, మేమేం చెయ్యలేం, వెళ్ళిపో అన్నారు. తిరిగింది 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 తిరిగింది. అయితే మనకు అనుమానం వస్తుంది, ఏమిటంటే ఆ బ్రహ్మాస్త్రం కాకి ఎగురుతుంటే అది కూడా అలా వెనకాల ఎడుతోందా, చంపడం మానేసి అని. అస్త్రానికి ఓ మర్యాద ఉంటుంది. దాన్ని మీరు అభిమంత్రించి విడిచిపెడితే వెన్నిచ్చి చూపించి పరిగెడుతున్నంతసేపు అది చంపదు, ఎదుటికి తిరిగి దాంతో యుద్ధానికి నిలబడితేనే కొడుతుంది. అందుకని వెన్నిచ్చి పరిగెడుతున్నాడు వాడు, అందుకని చంపలేదు. తిరిగి 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 వచ్చి మళ్ళీ రాముడు ఎక్కడున్నాడో అక్కడికే వచ్చి పడిపోయి నోరు విప్పి మాట్లాడలేదా కాకి, మాట్లాడకుండా పడిపోయి నమస్కారం చేస్తూ రొప్పుతూ పడిపోయింది. రాముడు చూసి ఇది శరణాగతి కింద లెక్క అన్నాడు. నా దగ్గరికి వచ్చి పడిపోయావు కనుక నువ్వు నన్ను శరణాగతి చేసినట్టే, నిన్ను విడిచిపెడుతున్నాను. కానీ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగం చేశాను, ఒకసారి బ్రహ్మాస్త్రం వేసిన తర్వాత ప్రాణములతో సమానమైన దాన్ని ఇచ్చేయాలి, ఏమిస్తావని అడిగాడు. దత్వాస దక్షిణ నేత్రం ప్రాణేభ్య పరిరక్షిత, నా కుడికన్ను ఇచ్చేస్తానయ్యా, సర్వేంద్రియాణం నయనం ప్రధానం సర్వస్య గాత్రస్య శిర ప్రధానం, శిరస్సు ప్రాణాలు రక్షించుకుంటాను, కుడికన్ను ఇచ్చేస్తాను అంది. బ్రహ్మాస్త్రానికి కుడికంటిని ఆహారంగా వేసింది. వేసేసిన తర్వాత వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆ కాకి ఒక్కసారి రామాయ నమస్కృత్య రాజ్ఞే దశరథాయ చ, రాముడికి నమస్కారం చేసి దశరథుడికి నమస్కారం చేసి వెళ్ళిపోయింది. ఏమైనా అర్థం ఉందా దానికి? దశరథుడికి ఎందుకు నమస్కారం మధ్యలో? సీతమ్మకి చెయ్యాలి. స రామాయ నమస్కృత్య రాజ్ఞే దశరథాయి చ అన్నారు మహర్షి. దశరథుడికి నమస్కారం చేసి కాకి వెళ్ళిపోయిందయ్యా. ఈ విషయాన్ని రాముడికి అభిజ్ఞానంగా చెప్పు హనుమా. ఆనాడు ఒక కాకి మీద బ్రహ్మాస్త్రం వేశావు, ఎప్పుడు నేను కాకిని కొట్టడానికి మొలనూలు తీస్తే సీత కాకి మీద వడ్డాణం విసురుతున్నావా అని నన్ను పరిహసించిన వాడివి, నువ్వు దాని మీద బ్రహ్మాస్త్రం వేశావు, కానీ ఇవాళ ఊరుకున్నావు. ఎందుకో ఒక్కసారి ఆలోచించవలసింది అన్నానని చెప్పు అంది అమ్మ. ఇది జ్ఞాపకంగా చెప్తున్నాను. ఎందుకండి ఇది చెప్పడం? ఇందులోనే గమ్మత్తంతా ఉంది అసలు అభిజ్ఞానంలో. ఒకటి, దేవతలు పరీక్ష పెట్టారు. అమ్మవారు పక్కన ఉన్నంతసేపు రాముడు చాలా ప్రసన్నుడై ఉంటాడు. అందుకే రామోపాసన శ్రీరామోపాసనగానే చేస్తాం. శ్రీరామ 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 అని అమ్మతో కలిసిన రాముణ్ణే ఉపాసన. అమ్మ పక్కన లేకపోతే రాముణ్ణి పట్టుకోలేరు. ఆయన సాక్షాత్ ఇంక యముడి. అమ్మ పక్కన ఉంటే కాకాసురుడు వచ్చి వక్షస్థలం మీద గాడ వేశాడు. అయినా కాకాసురుడికి ప్రమాదం జరగలేదు. అంత అకృత్యం రావణుడు చెయ్యలేదు. కానీ రావణుడి తలలు తెగిపోయాయి. కారణం ఏమిటంటే వాడి కర్మ సీతమ్మ రాముడి పక్కన లేదు. రెండు, సీతమ్మ తల్లి తెలివేసి ఉండి కాకిని బెడ్డతో కొట్టి తనమల నూలు తీసి కాకిని కుడుతున్నంతసేపు తన రక్షణమునందు తన ప్రయత్నం చేసుకుంటోంది. రాముడు నవ్వాడు. ఓహో, బంగారు వడ్డానంతో కాకిని కొడతావా అన్నాడు. అదే సీతమ్మ కూర్చుంది, రాముడు నిద్రపోతున్నాడు. ఇప్పుడు కాకి వచ్చి పొడుస్తోంది, కానీ బెడ్డ విసరలేదు, వడ్డానం విసరలేదు. అలా కూర్చుని శోకిస్తూ ఉండిపోయింది. ఇప్పుడు రాముడు లేచి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. అంటే తన రక్షణమునందు తన ప్రయత్నాన్ని విడిచిపెడితే రాముడు కాకిని చంపడానికి బ్రహ్మాస్త్రం వేశాడు. ఇవాళ నేను కూడా తన నా రక్షణమునందు నా ప్రయత్నమును పెట్టుకోలేదు. రావణుణ్ణి నేను చంపడం లేదు, రాముడే రావాలి, వచ్చి చంపాలి. ఆనాడు ఒక కాకి మీద నేను అడగకపోయినా బ్రహ్మాస్త్రం వేశావు. ఇప్పుడు చెప్తున్నాను, రావణాసురుడు మరణించడానికి కావలసినంత పాపం మూట కట్టుకోవడం పూర్తయిపోయింది. 10 నెలల్లో వచ్చిన మాటలతో ఇక నువ్వు వచ్చేయచ్చు. ఇది ఆంతరమైన సందేశం. వాడు పడిపోవడానికి సిద్ధ పడిపోయి ఉన్నాడు. వాడి తపశ్శక్తి నశించిపోయినట్టే. ఇంకా వాడిని కాపాడలేదు. అందుకని వచ్చేసే రామా అని చెప్పడానికి శరణాగతిలో ఉండేటటువంటి రహస్యాన్ని బయటపెడుతూ, దేవతాకార్యాన్ని బయటపెడుతూ, సీతారాములు కలిసి ఉన్నప్పుడు ఉండే అన్యోన్యాన్ని బయటపెడుతూ, సీతారాముల యొక్క ఆ వనవాసంలో ఉండేటటువంటి శౌచాన్ని ఆవిష్కరిస్తూ ఇన్నింటిని చెప్పింది కాబట్టి ఆ కాకాసుర వృత్తాంతానికి విశేషమైన ప్రాధాన్యం ఏర్పడింది. ఇది మన మనస్సులో పెట్టుకోవలసిన అభిజ్ఞానము. ఎంతకాలం మనం భగవంతుడి మీద నమ్మకంతో ఉంటామో అంతకాలం భగవంతుడు ఉపద్రవం వచ్చినా దాని నుంచి మనని ఆయన గట్టెక్కిస్తాడు. నీకు ఒక్కసారి నీ ప్రయత్నం నువ్వు చేసుకోవడం మొదలెట్ట, అంటే ప్రయత్నం మానవని కాదు దాని ఉద్దేశం, నీ ప్రయత్నం నువ్వు చేస్తూ నీ నిశ్చయం ఈశ్వరార్పణం చేస్తే ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. కానీ అలా ఈశ్వరుని యందు పూనిక లేకుండా నీ పూర్వజన్మలలో సంపాదించినటువంటి పుణ్యాన్ని మాత్రమే నువ్వు అనుభవిస్తే అది గాలి బుడగ పెరిగినట్టుగా చేతిలో బుడగని పట్టుకుని మీరు ఊతున్నారనుకోండి, ఇలా ఇలా పెరిగిపోతుంటుంది. చూసేవారికి ఎలా అనిపిస్తుందంటే భయ ఎంత బాగా పెరుగుతోందో, బుడగ ఎంత బాగా పెరుగుతోందో, బుడగ ఎంత బాగా పెరుగుతోందో అనుకుంటాడు. కానీ ఆ బుడగ ఏమవుతుంది? ఇంత కన్నం పడితే మొత్తం నాశనం అయిపోతుంది. ఎందుకని? ఇంకా దాన్ని రక్షించడానికి ఏం లేదు. అలా ఈశ్వరుని యందు చిత్తము లేనటువంటి మనస్సు వల్ల ఎంతటి ఐశ్వర్యము మధ్య పతనం అయిపోతుంది ఒకనాడు. అదే రావణాసురుడి యొక్క వృత్తాంతం. ఏమైందంత రావణుడి ఐశ్వర్యం, ఏమైందంత రావణుడి బలం. కాబట్టి నీ బలం మీద, నీ ఐశ్వర్యం మీద, నీ ఆస్తి మీద ఎన్నడూ నమ్మకం పెట్టుకోకు. దానికి రక్షకుడివి నువ్వు కావు, ఈశ్వరుడు. ఆ పూనిక పెట్టుకున్నావా రక్షింపబడతావు, లేదా 1000 గొడ్లు తిన్నటువంటి ఒక ఇన్ని గ్రద్దలు ఒక్క గాలివాన వస్తే ఎగిరిపోతాయి. ఈశ్వరానుగ్రహం తప్పిపోయిన రోజున మధ్యపతనం అయిపోతాయి. అందుకని భగవంతుణ్ణి శరణాగతి చెయ్యడంలో పూర్ణ విశ్వాసాన్ని విడిచిపెట్టకు అని మనకి అభిజ్ఞానం, రాముడికి వచ్చేసేయచ్చని సందేశం. ఇన్నిటితో కలిపి అమ్మ కాకాసుర వృత్తాంతాన్ని చెప్పి నరకాంతగా ఒక ప్రశ్న వేసింది. ఆనాడు నేను చెప్పకపోయినా నన్ను రక్షించడానికి ఒక కాకి మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినటువంటి రాముడు ఇవాళ ఎందుచేత రావణాసురుణ్ణి నిగ్రహించడానికి అస్త్ర ప్రయోగం చెయ్యడం లేదు? ఎందుకని? రాముడు తలుచుకుని ఆగ్నేయాస్త్రాన్ని వేస్తే నీరెండిపోతుంది సముద్రం. అక్కడ సంకల్పం చేసేసేస్తే బ్రహ్మాస్త్రం వచ్చి రావణుడి మీద పడిపోతుంది. కానీ ఎందుకు వెయ్యడం లేదు? రాముణ్ణి తప్పు పట్టలేదు. ఆ మమైవ దుష్కృతిం కించిత్ మహదస్తిన సంశయ సమర్థావపితాం జన్మాం అవేక్షేతే పరంతప. శత్రువులను సంహరించగలిగినటువంటి సమర్థత కలిగిన ఓ హనుమ, నా వల్ల చిన్నదో పెద్దదో ఒక పొరపాటు జరిగిందండి అమ్మ. అవతార ప్రయోజనాన్ని నెరవేర్చుకోవడం కోసమని ఆనాడు లక్ష్మణమూర్తి పక్కన ఉంటే రావణాసురుడు తన్ని అపహరించి తీసుకెళ్లడం కుదరదు కనుక లక్ష్మణుణ్ణి అధిక్షేపించి మాట్లాడి దూరంగా పంపించి రావణాసురుడి చేత తాను అపహరింపబడేటట్టుగా ఆంతరమునందు ప్రవర్తించింది. కానీ బాహ్యమునందు ఒక నరకాంతగా తనని నమ్మి అమ్మ పాదములు పట్టి నమస్కరించడం తప్ప వేరొకటి తెలియని మహాభక్తుడైన లక్ష్మణమూర్తిని ఆనాడు అన్ని మాటలు అని పంపించడం ఒక నరకాంతగా ఎంత మరిది అయినా అన్ని మాటలు అన్ని ఆరోపణలు చెయ్యడం కించిత్ దోషభూయిష్టం కదా. ఇది అమ్మ ఇవ్వాలి చెప్తోంది, అది నా దోషం, అందుకు రాలేదు రాముడు. భగవదానుగ్రహమునకు ప్రతిబంధకమేది జ్ఞాపకం పెట్టుకోండి, భగవదానుగ్రహమునకు ప్రతిబంధకము భాగవతుల పట్ల అపచారము. ఎంత పూజ చెయ్యండి, ఒక భక్తుణ్ణి నిష్కారణంగా బాధ పెడుతుంటే భగవదనుగ్రహం మీ ఎందు ప్రసరించదు. భాగవతుల మనస్సుని క్లేశ పెట్టినటువంటి వాడిని రక్షించడానికి ఈశ్వరుడు రాడు. ఎప్పుడొస్తాడు? మళ్ళీ ఆ భాగవతుల పట్ల జరిగిన అపచారాన్ని భాగవతులు మన్నించాలి, ఆ భక్తులైనటువంటి వారు క్షమించాలి, ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. మనం సాధారణంగా భగవంతుడంటే మాత్రం భయానికో భక్తికో తలంచుతాం. ఎందుకైనా మంచిది, రెండో అగరత్త వెలిగిస్తే కూడా వదిలిపోతుంది, ఎందుకు వచ్చింది, నిన్ను వెచ్చాలి కొనుక్కోవట్లేదా, ఓ డబ్బా కొంటే పోయిందే ఉంది అని. కానీ భక్తుడి పట్ల మనం అలా తలంచలేం. ఎందుకు ఉంచలేం అంటే, ఏమిటి వాడికి గొప్ప, నాకు కాళ్ళు ఉన్నాయి వాడికి కాళ్ళు ఉన్నాయి, నాకు చేతులు ఉన్నాయి వాడికి చేతులు ఉన్నాయి, నాకు ముక్కు ఉంది వాడికి ముక్కు ఉంది, వాడు నాకన్నా ఏ విషయంలో గొప్ప, అందుకని వాడికి నేను శిరస్సు ఉంచి నమస్కారం చెయ్యనంటాం, అధిక్షేపించి మాట్లాడతాం. అలా మాట్లాడడం ఎక్కడికి వెళ్ళి అడ్డుపడిపోతుందో ఈశ్వరానుగ్రహం రాకుండా చూపిస్తున్నారు. ఒక్కొక్క నాడు ఈశ్వరానుగ్రహానికి హేతువు భాగవతానుగ్రహం అయిపోతుంది. భగవంతుడి కాళ్ళు పట్టుకోకపోయినా భాగవతులతోటి ఉన్నారనుకోండి, మీరు పరమ భక్తులైనటువంటి వారితో కలిసి ఉన్నారనుకోండి, వాళ్ళ యొక్క అనుగ్రహం ప్రసరించడం చేత భగవద్ అనుగ్రహం కలిసి వచ్చేస్తుంది, కలిసి వచ్చేసి రక్షింపబడతారు. అందుకే నిన్న రామానుజం లక్ష్మణ పూర్వజంచ అంది, లక్ష్మణుణ్ణి వదలడం వల్ల రాముడు దూరం అయ్యాడు నాకు అంది అమ్మ. అందుచేత మనకి ఒక ఉపదేశాన్ని చేస్తోంది తల్లి, ఈ విషయంలో జాగరూకులై ఉండాలి సుమా. అందుకని ఇప్పుడు ఒక మాట చెప్తోంది, కౌసల్యాలోక భక్ మీకు ఒక్క మాట చెప్పాను, ధర్మశాస్త్రంలో ఒక మాట ఉంది, చిన్నవాడిని పెద్దవాడు ఏ కారణం చేతనైనా దెబ్బలడ్డాడు అనుకోండి, చిన్నవాడి పట్ల ఒక బాధ్యత ఉంటుంది, వాడు తిరగబడి వెంటనే అన్నగారిని ప్రశ్నించే అధికారం తమ్ముడికి లేదు. తండ్రి నిష్కారణంగా కొడుకుని దెబ్బలాడాడు అనుకోండి, నాన్నగారు నా ఎందు దోషం లేదని తిరగబడే అధికారం కొడుక్కి లేదు. నాన్నగారు దెబ్బలాడితే నిష్కారణంగా తండ్రి కాని అన్న కాని గురువు కాని దెబ్బలాడితే అది ఆశీర్వచనం అయిపోతుంది తనంత తాను. వారి ఉపశాంతి పొందాక నా వల్ల ఈ దోషం లేదండి, నేను పొరపాటు చేశానని మీరు అనుకుంటున్నారు, నేను ఇలా చేశాను నాన్నగారు అని చెప్తే అది తెలుసుకున్న తండ్రి పిల్లవాడికి క్షమార్పణ చెప్పకూడదు. ఊరే నాన్న, సారీరా నాన్న, ఎక్స్క్యూజ్ మీ నాన్న అని వాడి కాళ్ళు కడుపులు పట్టుకోకూడదు. ఒక్క భార్యకి పట్టుకోవచ్చు. అయితే అదేమిటండి ఈ ఎగ్జామ్షన్స్ ఏమిటని మీరు అడగండి, అది దాంపత్యంలో ఒక రహస్యం ఇచ్చారు పరమపావాయనమైన రామాయణ జతుమళ్ళి అవన్నీ ఎందుకు అల్లరి. సరే, అందుకని కొడుకు దగ్గర తండ్రి క్షమార్పణ చెప్పకూడదు. ఆ కొడుకు దగ్గర క్షమార్పణ చెప్పకుండా కొడుకు పట్ల అధిక్షేపించి వాడి తప్పు లేకపోయినా తాను నిందిస్తే పొరపాటున పూజామందిరంలో చెప్పాలి, స్వామి పొరపాటున ఇవాళ నా కొడుకు తప్పు లేకపోయినా వాడిని నిందించేశాను, నన్ను క్షమించు స్వామి, నాకు కొంచెం నిగ్రహశక్తినియ్యి, ధూర్తతనంగా మాట్లాడేశాను మా అబ్బాయితోటి అని నువ్వు రహస్యంగా పూజామందిరంలోకి వెళ్ళి చెప్పాలి భగవంతుడికి. తప్ప పిల్లలకి క్షమార్పణలు చెప్పరు. అమ్మ ఎంత ధర్మం చూపించిందో చూడండి అందం. కౌసల్యాలోక భర్తారం సుషుభేయం మనస్విని తం మమార్థం సుఖం పృచ్ఛా శిరసా చభివాదయ. ఎవరైనా వివాహం అయిన తర్వాత కొంతకాలానికి కొడుకు పుట్టాలని కోరుకుంటారు. భార్య గర్భం ధరించిన తరువాత ఆ పుట్టబోయేటటువంటి కుమారుడు తనని తన భర్తని ఉద్ధరించేటటువంటి వాడుగా ఉండాలనుకుంటారు. ఇంకొంచెం ఆలోచిస్తే వాళ్ళ వంశాన్ని ఉద్ధరించేవాడు అయ్యి ఉండాలనుకుంటారు. అంతేకాని మా అబ్బాయి లోకాన్నంతటిని ఉద్ధరించేవాడై ఉండాలని ఎవరు అనుకోరు. కానీ మా అత్త కౌశల్య అత్తగారి గురించి మాట్లాడడం అంటే ఎలా మాట్లాడాలో నేర్పుతోంది. సీతమ్మ, నీ భర్త లోకము చేత పూజనీయుడైతే ముందు జ్ఞాపకం తెచ్చుకోవలసింది అస్తమానం మా ఆయనండి అండం కాదు. అటువంటి భర్తని కని 9 నెలలు దేవాలయం లాంటి తన కడుపులో పెట్టుకు పెంచిన అమ్మ ఒకత్తుంది. అమ్మని పక్కన పెట్టి మాట్లాడకు. మా అత్తగారు మహాతల్లి లోకమునంతటినీ రక్షించే కొడుకునికి అంది. అందరూ తమని రక్షించే కొడుకుని కోరుకుంటారు. కౌసల్యా లోకభక్తారం శుశువేయం మనస్విని తమ్ మమార్థం సుఖం పృచ్చా శిరసాచభివాదయ. ఆ రామచంద్రమూర్తి పాదాల విందములకు సాంజలి బంధకంగా నమస్కరించారని హనుమా చెప్పు. మరి లక్ష్మణుడు మా మరిది గొప్ప గుణములు కలిగిన వాడు. సర్వకాలముల యందు పెద్దలని అనుసరించి వచ్చేటటువంటి స్వభావమున్నవాడు. దశరథ మహారాజు గారు మరణించినా కూడా రామచంద్రమూర్తి తండ్రి యొక్క మరణం యొక్క బాధని పొందకపోతున్నాడంటే లక్ష్మణుడు పక్కన ఉండడం కారణం. ఒక తల్లిని ఎలా నమస్కరిస్తారో, ఒక దేవతకి ఎలా నమస్కారం చేస్తారో అలా వదినని దేవతగా చూసినటువంటి స్వభావం ఉన్నవాడు లక్ష్మణుడు. నాకు తెలుసు లక్ష్మణుడు నా కొడుకుతో సమానమైనటువంటి వాడు. ఆ లక్ష్మణుణ్ణి కుశలం అడిగానని చెప్పు అంది. ముందు ఈ మాట అన్నది లక్ష్మణుడికి సారీ అన్నానని చెప్పు అనకూడదా? అనకూడదు. సుందరకాండ రామాయణం మనకి నడుబడి నేర్పుతుంది. అందుకని ఆ లక్ష్మణుణ్ణి కుశలం అడిగానని చెప్పు, సుగ్రీవుణ్ణి కుశలం అడిగానని చెప్పు. తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ రఘవస్త్వత్సమారంభాత్మయత్న పరోభవేత్. ఇది శ్లోకమన్నారు. ఇవన్నీ మంత్రాలని అంటారు. ఏమైనా చాలా కష్టాల్లో ఉన్నప్పుడు స్వామి హనుమను ఉద్దేశించి ఈ మాట చెప్తే ఫలితం కలుగుతుంది అని చెప్తారు పెద్దలు. అందుచేత తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ రఘవస్త్వత్సమారంభాత్మయత్న పరోభవేత్. హనుమా, నీ యొక్క వాక్కుల ద్వారా రామచంద్రమూర్తి మనస్సులో మళ్ళీ నాయందు ఉన్నటువంటి ప్రేమని ఉద్దీపింపచేసి రాముడు వచ్చి తొందరలో నన్ను తీసుకెళ్లేటట్టుగా చెయ్యాలయ్యా అంది అమ్మ. దీనికి నువ్వే ప్రమాణం హనుమా, నువ్వే సాధించాలి ఈ కార్యాన్ని అని స్వామి హనుమని ఉద్దేశించి అమ్మ అన్నది కనుక ఈ శ్లోకం మంత్రముతో సమానమైంది. అన్న తరువాత స్వామి హనుమ అంటారు, అమ్మా కాకాసుర వృత్తాంతం చెప్పావు, దీనితో పాటుగా ఇంకొక అభిజ్ఞానం ఏమైనా ఇస్తావా అమ్మా, తీసుకెడతాను అన్నారు. త్రతుమర్హసి వీరత్వం పాతాళాదివ కౌశికీం తతో వస్త్రగతం ముక్త్వా దివ్యం చూడామణిం శుభం. పవిట కొంగికి కట్టుకుని ఉన్నటువంటి మూట విప్పిందమ్మ. విప్పితే అందులో చూడామణి ఉంది. ఆ చూడామణి సముద్ర జలాల్లోంచి బయటికి వచ్చింది. దాన్ని దేవేంద్రుడు జనక మహారాజు గారికి ఒక యాగంలో బహూకరించాడు. జనక మహారాజు గారు తన దగ్గర పెట్టుకున్నారు. మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి, రావణాసురుడి దగ్గరికి అన్ని ఎత్తుకొచ్చిన ఉంటాయి. ఐశ్వర్యం అంటే ఏది ఐశ్వర్యమో చూపిస్తున్నారు ప్రపంచంలో, ఏవి రక్షణ హేతువులో చూపిస్తున్నారు. జనక మహారాజు గారి దగ్గర శివధనస్సు ఉంటుంది, న్యాసంగా ఆయన దగ్గర శివుడు పెట్టాడు. దేవేంద్రుడు యాగంలో మెచ్చుకుని చూడామణి ఇస్తాడు. అన్ని వస్తువులు ఈశ్వరానుగ్రహంగా వచ్చాయి. ఎక్కడికి కొట్టుకొచ్చినవన్నీ వచ్చాయి ఇక్కడికి. కొట్టుకొచ్చినవి ఎంతకాలం ఉంటాయంటే మబ్బుల్లో మెరుపొందంత కాలంలా ఉంటాయంతే. భగవంతుని యొక్క అనుగ్రహం ద్వారా వచ్చినవి తరతరాల 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 వరకు అనుభవింపబడతాయి. మిగిలినవి కేవలము చెంచలమై శంకరులు అంటారు, మేఘంలో మెరుపు ఎలా ఉంటుందో అలా మెరిసి వెళ్ళిపోతాయి. ఎందుకని అంటే సంపాదన యందు ఉన్నటువంటి దోషము చేత. సరే, ఆ కారణం చేత జనక మహారాజు గారి దగ్గర ఈ చూడామణి ఉంది. ఈ చూడామణిని వివాహ సమయంలో నా యొక్క శిరస్సునందు మా అమ్మ అలంకారం చేసింది. ఈ చూడామణిని రాముడికి, రాముడికి ఇస్తే ఏకకాలంలో రాముడికి 3 జ్ఞాపకానికి వస్తారు. మా అమ్మ జ్ఞాపకానికి వస్తుంది, దశరథ మహారాజు గారు జ్ఞాపకానికి వస్తారు, నేను జ్ఞాపకానికి వస్తాను అందమ్మ. ఈ చెప్పడంలో ఒక రహస్యం ఉంది. ఎందుకు ఈ మాట చెప్పడం అమ్మ అంటే, పాణిగ్రహణం చేసినప్పుడు ఇక్ష్వాకు వంశంలో పాణిగ్రహణం కదా, పాణిగ్రహణం చేసినప్పుడు ఆ చూడామణిని అలంకరించింది రాముని అత్తగారు తీసుకొచ్చి. చూడామణి పెట్టి కన్యాదానం చేశారు. శిరస్సున పెట్టుకునేటటువంటి చూడామణి భర్త పక్కన ఉన్నప్పుడు భర్త మనస్సు ఆనందింపచెయ్యడం కోసమని కొన్ని కొన్ని ఆభరణ విశేషాల్ని స్త్రీలు ధరిస్తారు. కొన్ని కొన్ని ఆభరణ విశేషాలని భర్త ఊళ్ళో లేకపోయినా భర్త ఇంట్లో లేకపోయినా స్త్రీ ధరించకూడదు. అవి ఒక్క భర్త ఉన్నప్పుడు మాత్రమే ధరిస్తారు. భార్యగా నరకాంతగా ఉంది కనుక ఒక విషయం మాత్రం యథార్థం. అందుకే మన వాళ్ళు తలంబ్రాలు పోయిస్తారు. తలంబ్రాలు పోయించేటప్పుడు మంత్రం చెప్తారు. మంత్రం చెప్పి అందుకే పాలు రాసి ఆ చేతిలో పోసి అవతల వాళ్ళ మీద పొయ్యమంటారు. అందులో అందం కూడా అడుగుతారు, చెక్కు చెదరకుండా ఉండాలని చెప్తారు. ఎందుకంటే ఆకర్షణ కూడా దంపతులకు ఉండాలి. భార్య ఎందు భర్తకు ఆకర్షణ ఉండాలి, భర్త ఎందు భార్యకు ఆకర్షణ ఉండాలి, దాంపత్యం నిలబడుతుంది. అందుచేత ఆ చూడామణిని అలంకారం చేశారు సీతమ్మ తల్లికి. తన కూతురు సర్వకాలములయందు రామచంద్రమూర్తి చెయ్యి పట్టుకుని ఆనందంగా గడపాలి అని కూతురు యొక్క తల్లిగా ఆ రోజున జనక మహారాజు గారి భార్య కోరుకుంది. తండ్రి అయినటువంటి దశరథ మహారాజు గారు అది చూసి, మా అబ్బాయి కోడలు ఎంత ముచ్చటగా ఉన్నారో, మావాడు తన భార్యని సమర్థవంతంగా రక్షించుకోగలిగిన వాడయ్యి ఉండాలి అనుకుని ఉంటారు. తన భార్య దూరంగా ఎవడో రాక్షసుడు ఎత్తుకుపోతే రక్షించుకోనటువంటి వాడు క్షత్రియుల్లో ఇంక ఎంత అసమర్థుడు. నీ తండ్రి దశరథ మహారాజు గారు చూశారు ఈ చూడామణి పెడుతుండగా. నేను జ్ఞాపకానికి వస్తాను, నువ్వు శయనాగారానికి వచ్చినప్పుడు నేను ఈ చూడామణితో కనపడినప్పుడు ఎంత ప్రియంగా నీ పట్ల ఉండేదాన్నో నీకు జ్ఞాపకానికి వస్తే ఇన్నాళ్ళు నేను దూరంగా ఉన్నందుకు నీ మనస్సు కదిలిపోవాలి, కదిలిపోయి నువ్వు రావాలి. ఒక నరకాంతగా ఎటువంటి అభిజ్ఞానం ఇచ్చిందో చూడండి, ఎంత గడుసుతనంగా ఇచ్చిందో చూడండి అమ్మ. అందుకని అభిజ్ఞానం చూడామణి ఇచ్చింది. లేకపోతే ఇంకో వస్తువు ఇవ్వకూడదా? చూడామణిని తీసి హనుమకి ఇచ్చింది. స్వామి హనుమ దాన్ని తీసుకుని కన్నుల కద్దుకొని ఉంగరాన్ని ఎలా భద్రపరిచారో అలా భద్రపరిచారు. ఎందుకంటే ఒక్కొక్క ప్రతిలో దాన్ని ఏదో వేలుకు పెట్టుకున్నారు, భుజానికి పెట్టుకున్నారని ఉంది, కానీ హనుమ అలా చెయ్యరు. ఆయన నవవ్యాకరణ పండితుడు, బుద్ధిమతాం వరిష్టం. అమ్మవారి యొక్క శిరస్సు మీద అలంకారం చేసుకున్న ఆభరణాన్ని ఇస్తే దాన్ని భుజాలకు తగిల్చుకోవడం, వేళ్లకు పెట్టుకోవడం అలాంటి పనులు చెయ్యరు. ప్రాచ్యపతిలో రామాయణంలో ఆ శ్లోకం లేదు. అందుచేత ఆ అమ్మవారు ఇచ్చినటువంటి ఆభరణాన్ని స్వామి హనుమ తీసుకున్నారు. అయితే ఇక్కడ గమ్మత్తు ఏమిటంటే, ఆభరణం చేతిలో పడగానే ఒక పర్వతం కదిలితే ఎలా ఉంటుందో అలా ఏదో విచిత్రమైన శక్తి ఆవహించింది అన్నారు ప్రాచ్యపతిలో. శాక్తీయ ఆభరణం అది, అమ్మవారి యొక్క శక్తి స్వరూపంగా అమ్మ ధరించే ఆభరణం. అందుకని అమ్మ జగదంబ. ఇప్పుడు ఆ ఆభరణం చేతిలో పడగానే హనుమ యొక్క స్వరూపం మారిపోయి విశేషమైనటువంటి శక్తి కలిగిపోయింది. ఇప్పుడు దానితో పాటుగా అంత ధైర్యం వచ్చేసింది. చూడామణిని తీసుకున్నారు. అమ్మంది, ఇంకొక అభిజ్ఞానం కూడా చెప్తానయ్యా, ఇది కూడా ఆయనకి చెప్పు అంది. మన శిలాయాతిలకే గండ పార్శ్వే నివేశిత తయా ప్రణష్ఠేతిలకే తంకిల స్మర్తుమర్హసి. ఈ విషయం జ్ఞాపకం చెయ్యండి. ఒకనాడు నేను రామచంద్రమూర్తితో కలిసి విహరిస్తున్నటువంటి సమయంలో నా నొసట పెట్టుకున్నటువంటి తిలకం మరుగునబడింది. మరుగునబడితే అక్కడ ఉన్నటువంటి ఒక మనశ్శిల అనేటటువంటి కుంకుమ శిలను ఒక దాన్ని తీసి అరగదీసి రామచంద్రమూర్తి ఇక్కడ పెట్టలేదు తిలకం, నా గండభాగమునందు పెట్టాడు, జ్ఞాపకం చెయ్యండి. అంటే అదొక లీలా వినోదం. అందుకని ఇక్కడ బొట్టు పెడతారనుకుని అమ్మవారి నుంచి ఉంటే ఇక్కడ చొక్కెట్టాడు ఆయన. అంటే బుగ్గన చొక్కెట్టో పెళ్లి కూతురులా చూసుకుని సంతోషించాడు. సరే, అంతకన్నా దాని గురించి మనకు అనవసరం. అందుకని ఈ విషయాన్ని జ్ఞాపకం చెయ్యి. అంటే ఇది జ్ఞాపకానికి వచ్చి ఒక సున్నితమైన, ఒక సుతారమైనటువంటి, మధురాతి మధురమైనటువంటి జ్ఞాపకము చేత రామచంద్రమూర్తి మనస్సు కదిలి భార్యగా నేను రక్షింపబడాలి భర్త చేత అని కోరుకుంటున్నానని చెప్పు. అంతర్మనందు దీనికి పెద్దలన్నారు, భక్తి ఒకనాడు నిధనమవుతుంది, మళ్ళీ ఈశ్వరుడి చేతనే భక్తి పునరుద్ధరింపబడుతుంది అన్నారు. భక్తి మన సొత్తు కాదు, నేను రేపటి నుంచి భక్తితో ఉంటానండి అని చెప్పడానికి రేపటి నుంచి నేను వంకాయ కూర తింటానండి అన్నంత తేలికేం కాదు అది. అది భక్తి అనేది కూడా ఈశ్వరానుగ్రహంగానే రావాలి. ఆ భక్తి ఒకనాడు చితికిపోతే మళ్ళీ ఆ భక్తి నిలబడ్డం కూడా ఈశ్వరానుగ్రహంగానే నిలబడాలి. ఇది అమ్మవారు సూచించింది అన్నారు. సరే, అయితే అది బాహ్య జీవితంలో మనకు ఒక మంచి విషయంగా స్ఫురణలో ఉంచుకోవడానికి పనికొస్తుంది. అందుచేత ఈ అభిజ్ఞానాన్ని కూడా స్వీకరించిన తర్వాత హనుమ అన్నారు, అమ్మా నేను బయలుదేరుతానమ్మా అని మనస్సుతోటే ఆయన ఉత్తర దిక్కుని చేరిపోయారు రామచంద్రమూర్తి దగ్గరికి. అమ్మా నేను బయలుదేరుతానంటే, అమ్మంది నాయన 10 నెలల నుంచి ఉంటున్నాను రా ఇక్కడ, ఒక్కనాడు రామనామం వినలేదురా, ఒక్కనాడు రామకథ వినలేదురా, ఇన్నాళ్ళకి నువ్వు వచ్చావు, రామకథ చెప్పావు, రామనామం చెప్పావు, మనస్సులన్నీ పొంగిపోయాయిరా, అంత తొందరగా మళ్ళీ నువ్వు వెళ్ళిపోతాను అంటే నాకు చాలా బెంగగా ఉంది. అందుకని ఎక్కడైనా ఒక రహస్యమైన ప్రదేశంలో ఇవాల్టికుండు ఉండి రేపటి రోజున కూడా ఒక్కసారి నాకు కనపడి మళ్ళీ ఆ రామనామం ఆ రామకథ చెప్పవయ్యా, చెప్తే మనసారా విని సంతోషిస్తాను. ఇవాల్టి కుండవా హనుమా, ఇది ఎంత బేలతనం! ఈ మాట ఎవరంటారు చెప్పండి? అమ్మ మాత్రమే అంటుంది. తండ్రి గారికి ఒక గొప్పతనం ఉంటుంది, పిల్లాడు అమెరికా వెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి ఇక్కడి నుంచి హైదరాబాద్కి రిజర్వేషన్ చేయించేసి హైదరాబాద్ నుంచి ఫ్లైట్ ఎక్కేస్తాడని చెప్పి టికెట్లు అవన్నీ రిజర్వ్ చేసేస్తాడు తండ్రి. కానీ తల్లి మాత్రం ఒక బేళ మాట మాట్లాడుతుంది, ఒరే ఎల్లుండి మధ్యాహ్నం కదరా ఫ్లైటు, ఎందుకురా అప్పుడేను, ఇవాళ రాత్రి ఎందుకురా గౌతమిలో నువ్వు పోని ఉండిపోదు, ఇవాళ ఒక్క రాత్రి ఉండరా నాన్న, ఉండి ఏదో ఇవాళ రాత్రి కూడా నా చేతితో వడ్డించుకుంటాను అన్నం తిని, రేపు పొద్దున్న ఒక్కసారి నేను స్నానం చేయిస్తాను, స్నానం చేసి రేపు పొద్దున్నే బయలుదేరదుగానే నాన్న, ఇవాళ ఇంకొక రాత్రి ఉండరా అంటే అమ్మ రిజర్వేషన్ ఉండదమ్మా, ఏం పర్వాలేదు మీ నాన్నగారు 100 200 ఇచ్చి ఎక్కిస్తారులే ఉండు అంటుంది. ఇంకొక రాత్రి ఉంటుంది. కొడుకుని విడిచిపెట్టి ఉండలేక కొసిరే అమ్మలా ఎలా కొసిరిందో చూడండి. ఇద్దరి యొక్క అనుబంధం ఎంత పరమ పవిత్రమో, అమ్మ హనుమని ఎలా చూసిందో, హనుమ అమ్మని ఎలా చూశారో చూపిస్తుంది సుందరకాండ. అంత అందంగా రాశారు. రాస్తే అమ్మ బెంగ పెట్టుకోకమ్మా, రామచంద్రమూర్తి కూడా నీ మీద బెంగతో ఆయనున్నారమ్మా అంటే ఆవిడంటుంది, నాయన నువ్వు చెప్పినటువంటి మాట నాకు మళ్ళీ శోకం కలిగిస్తోందిరా, ఎందుచేత అంటే రాముడు నా కోసం శోకిస్తున్నాడన్నమాట, చాలా బాధగా ఉంది అని. సారామ సంకీర్తన వీత శోక రామస్య శోకేన సమాన శోక శరణ్ముఖే సాంబుద శేష చంద్ర నిషేవ వైదేహ్య సుతాబభూవ అంటారు మహర్షి. శరత్కాలంలో వానాకాలంలో వర్షమంతా కురిసేసిన తరువాత ఇంకా శీతాకాలంలో తెల్లటి మబ్బు ఎలా ఉంటుందో అలా కేవలం తన కోసం మాత్రం రాముడు దుఃఖిస్తున్నాడన్నమాట వినడం చేత మాత్రమే దుఃఖిస్తూ, తొందరలో రాముడు వస్తాడన్న సంతోషం చేత యథార్థమైన దుఃఖం ఏది ఉందో దాన్ని పోగొట్టుకుని అమ్మ సంతోషంగా ఉందిట. హనుమని పిలిచి ఒక మాట అంటుందమ్మ, నాయన నువ్వు వస్తావు, గరుత్మంతుడు వస్తాడు, వాయుదేవుడు వస్తాడు 100 యోజనముల సముద్రాన్ని దాటి, ఎవరొస్తారు, ఎవరు రాగలరు, ఇక్కడికి రాగలరా, మరి ఎలా జరుగుతుంది రావణ సంహారం అంది. అంటే మనం చూడండి, ప్రశ్న మీద ప్రశ్న అమ్మ అమాయకత్వంతో అలా అడుగుతూనే ఉంటుంది. అలా ఒక నరకాంతగా ఆవిడ తాపత్రయం, ఎవరొస్తారు నాయన ఇక్కడికి, ఎలా వస్తారు లంకకి అంటే, స్వామి హనుమంటారమ్మా నువ్వు బెంగ పెట్టుకోకమ్మా, ఒక కొడుకు అమ్మతో మాట్లాడితే అమ్మ అమాయకత్వంతో మాట్లాడుతోంది అనుకోండి, అమ్మ అమాయకత్వాన్ని అర్థం చేసుకుని నవ్వుతూ మాట్లాడినవాడు కొడుకు, అంతేకాని తనొక స్థాయికి వెళ్ళిపోయానని, బా అమ్మా నీకేం తెలుసు, నీకేం తెలియదు, నువ్వు కాసేపు మాడకుండా ఉంటావా అంటే ఆ మనస్సు ఎంత చిన్నబుచ్చుకుంటుంది చూడండి. మాట్లాడడం అంటే ఏమిటో, మాట్లాడే అమ్మ మనస్సు సంతోష పెట్టడం అంటే ఏమిటో మనకి హనుమ చూపిస్తారు. ఆయన అంటారు, అమ్మా ఎంతంత బలం ఉన్నవాళ్ళు సుగ్రీవుడి దగ్గర ఉన్నారమ్మా, మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌక సహ మత్త ప్రత్యవరహ కశ్చిన్ నాస్తి సుగ్రీవ సన్నిధౌ, నాతో సమానమైన బలం ఉన్నవాళ్ళు ఉన్నారు, నాకన్నా అధికమైన బలం ఉన్నవాళ్ళు ఉన్నారు, తప్ప నాకన్నా తక్కువ బలం ఉన్నవాడు ఇంకా సుగ్రీవుడి దగ్గర లేడమ్మా. ఎందుచేత తన భార్య దగ్గరికి పంపించేటప్పుడు రాజులైన వారు ఏం చేస్తారు, అందరికన్నా పనికి మాలిన వాడు ఎవరుంటారో వాడిని పంపిస్తారు. నన్ను పంపించారు రామచంద్రమూర్తి అంటే నీకు అర్థం అవ్వట్లేదా తల్లి, నాకన్నా పనికి మాలిన వాడు ఇంకా సుగ్రీవుడి దగ్గర ఎవ్వరూ లేరు, నాకన్నా సమానులున్నారు, నాకన్నా అధికులున్నారు, నాతో సమానులున్నారు, అందుకనమ్మా ఏమీ బెంగపెట్టుకోకమ్మా, 1,000,000,000 వానరములు వచ్చేస్తాయమ్మా ఇక్కడికి అన్నారు. ఎంత అందంగా మాట్లాడతారో, ఎంత వినయంగా మాట్లాడతారో. హనుమని ఉపాసన చేసినది యథార్థమైతే నీ నోటి వెంట ఆ వినయం ఎప్పుడూ పోకూడదు. నా అంత వాణ్ణి నేనని గుండెల మీద చెయ్యేసుకుని ఎప్పుడూ మాట్లాడకూడదు. ఆ వినయం ఆ విధేయత నువ్వు నిలబెట్టుకోవాలి. తప్ప అవునమ్మా నిజమేనమ్మా, చాలామంది ఆ ఒడ్డు నుండి పేరు, నేను ఒక్కడనే వచ్చానమ్మా, ఎవరు వస్తారమ్మా, ఏమో చూద్దాంలేమ్మా, నేను ట్రై చేస్తాను అంటే హనుమ గురించి ఇవాళ ఇంత గొప్పగా చెప్పుకుంటామా, శ్రీరామదూతం శిరసన్నమామి అంటామా, అమ్మ దర్శనమిస్తుందా, ఇది హనుమ యొక్క వినయం, ఇది ఆయన యొక్క విధేయత. భక్తి జ్ఞానము కలగలిసి ఉంటాయి. సరే, అక్కడి నుంచి బయలుదేరారు. అమ్మా నేను తొందరగా వెళ్ళి రామచంద్రమూర్తికి చెప్పి తొందరలోనే వానర సైన్యాన్ని తీసుకుని లంకాపట్టణానికి వచ్చి రావణాసురుణ్ణి సంహరించి నువ్వు రాముడితో కలిసి పట్టాభిషిక్తురాలు అయ్యేటట్టుగా చూస్తానమ్మా అన్నారు. ఒకటికి 10 మార్లు అమ్మ జ్ఞాపకం చేస్తుంది, ఇంకొక నెల మాత్రమే జీవించి ఉంటాను, హనుమా ఈ మాట రామచంద్రమూర్తికి చెప్పవలసింది అని. సరే, అక్కడి నుంచి బయలుదేరారు. ఈవలికి వచ్చారు, చూశారు. అల్పశేషమిదం కార్యం దృష్టేయమసితే క్షణ త్రిణుపాయానతిక్రమ్య చతుర్థమిహ విద్యతే చతుర్థమిహ దృశ్యతే. నాకు లంకాపట్టణానికి రావడము అయిపోయింది, సీతమ్మ తల్లి దర్శనం చెయ్యడము అయిపోయింది. దుర్మార్గుడు రావణాసురుడు ఉన్నాడు, వాడికి ఒక్క మాట చెప్దాం, ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో. ఎంత ధైర్యమో చూడండి. ఇంకా అమ్మ ఆభరణం చేతిలో పడేటప్పటికీ ఇప్పటి వరకు పిల్లి పిల్లంతై దాక్కున్నవారు, ఎందుకులే మనం కనపడ్డామని మెల్లిగా మాట్లాడిన వారు, ఎంత మార్పు వచ్చేసిందో చూడండి. ఒక్క మాట చెప్పి పెడతాను, అయితే ఈ దుర్మార్గుడు నేను వెళ్ళి దర్శనం అడిగితే ఇస్తాడా? వాడు ఇవ్వడు. అందుకని 4 ఉపాయాల్లో వీడికి ఉపాయం 4వది. అందుకని త్రీనుపాయానతిక్రమ్య చతుర్థం హెదృశ్యతే, 4వ దాన్ని అనుసరిస్తాను. వీడి దగ్గర సామం పనికిరాదు, దానం పనికిరాదు, భేదం పనికిరాదు. కాబట్టి ఏం చెయ్యాలి? రావణాసురుడు నన్ను పిలవాలంటే వాడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వనం ఇది, ప్రమదావనం. ప్రమదావనము అన్న మాట సుందరకాండలోది. ఈ మాటనే ఆంధ్రదేశంలో చాలా కాలం ప్రాచుర్యం కలిగినటువంటి ఒక వారపత్రిక కొంతకాలం ఒక శీర్షికగా దత్తత తీసుకుంది ఈ మాటని. అందుకని ఆయన బయలుదేరుతూ అనుకున్నారు, ఈ ప్రమదావనాన్ని కానీ భంజించేశానా, వెంటనే రావణాసురుడికి వార్త పెడుతుంది, ఎవడురా భంజించిన వాడు, పట్టి తీసుకురండి అంటాడు. అప్పుడు వెళ్ళి ఒక్కసారి చేస్తాను, ఈలోగా నాకు కూడా కొంత సరదాగా ఉంటుంది, కొంత రక్షత బలాన్ని సమరించేస్తాను. మా రామచంద్రమూర్తి వచ్చిన తర్వాత ఆయన మీద పెద్ద ప్రయాసం ఉండదు, కొంత పని చేసేస్తే పూర్తయిపోతుంది కదా అని చెప్పి మహానుభావుడు వెంటనే చూశారు ఒక్కసారి ఏం చెయ్యాలి. తద్వనం అదితై వృక్షై భిన్నైశ్చ సవిలాశయై చూర్ణితై పర్వతాగ్రైశ్చ బభూవా ప్రియదర్శనం. ఒక్కసారి చూశారు, చూసి అశోకవనాన్ని మెడతిప్పి చూశారు. అబ్బో చాలా అందంగా ఉందనుకున్నారు. భీమరూపుడయ్యాడు, పెద్ద స్వరూపాన్ని పొందారు. ఒక్కసారి ఆ అశోకవనం అంతా ఎగిరారు. ఎగిరితే ఆయన తొడల వేగానికి అక్కడ ఉన్నటువంటి చెట్ల కొమ్మలన్నీ విరిగి పడిపోయాయి. ఒక పెద్ద మహానాదం ఒకటి చేశారు. పక్షుల గుండెలు బద్దలై కింద పడిపోయాయి. అక్కడ పెద్ద పెద్ద సరోవరాలు ఉన్నాయి. ఆ సరోవరాల యొక్క ఒడ్లన్నీ తిరగతోసేశారు. ఆ నీళ్లన్నీ పెద్ద ప్రవాహం కింద బయటికి వచ్చేస్తున్నాయి. ఈయన చేసినటువంటి నాదానికి లోపల ఉన్నటువంటి అనేకమైన మృగాలు దిక్కులు విదిక్కులు పట్టి పారిపోతున్నాయి. అంత అల్లరి చేసి సావిహ్వలాశోకల్లతాప్రతాన జాతాదశాశ్చ ప్రమదావనశ్చ కపీబలాబ్ధి ప్రమదావనశ్చ సావిహ్వలాశోకల్లతాప్రతాన అని ఆ అశోకవనాన్నంతటినీ కూడా శుభ్రంగా భంజించేశారు. ఆ చెట్లు విరిచేశారు, పువ్వులు తీగలన్నింటినీ తెంపేశారు, ఆ కొమ్మలు విరిచేశారు, ఆ నీళ్లు సరోవరాలు తిరగతోసేశారు. ఇంత బీభత్సం అయిపోతే అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరూ ఒక్కసారి ఉలిక్కి పడి లేచారు. లేచి భీమరూపంలో ఉన్నటువంటి ఆ స్వామి హనుమను చూసి వాళ్ళు ఇంకా ఆయన ముందు నిలబడలేక కొన్ని వేల మంది పరిగెత్తి పారిపోయారు. కొంతమంది మాత్రం పరిగెత్తుకుంటూ సీతమ్మ దగ్గరికి వెళ్ళారు. సీతమ్మ, ఈ కోతి ఇంతకుముందు చాలా చిన్న కోతిగా ఈ చెట్టు మీద కూర్చున్నప్పుడు చూశాం, ఆ కోతి ఏదో నీ దగ్గరికి దిగి కిచకిచలాడినట్టు మాకు అనుమానం, ఆ కోతి ఎవరు అని అడిగారు. ఆవిడంది, యూయమేనాభిజానాతి యోజం జత్వా కరిష్యతి అహిరేవ హే పాజాన్ పదాం విజానాతి రసంశయ. పాము కాళ్ళు పాముకి తెలియాలి, ఆయన రాక్షసుడో వేరొకడో తెలుసుకునేంత జ్ఞానం నాకెక్కడుంది అంది. జ్ఞానం అంటే తెలుసుకునేంత శక్తి నాకెక్కడుంది, నాకు తెలియదు. వాడు ఆయనెవరో మీకే తెలియాలి, నాకు తెలియదు అంది. అమ్మ అబద్ధం చెప్పలేదా అంటే, ఒక చిన్న సత్యాన్ని చెప్పడానికి ప్రయత్నించి వేరొకరి ఉసురు తీసే కన్నా అవతల వారి ప్రాణాన్ని నిలబెట్టడానికి ఒక చిన్న అసత్యం చెప్పినా దానివల్ల దోషం ఉండదు. అందుకని ఆయనెవరో నాకు తెలియదు అని చెప్పిందమ్మ. చెప్పగానే ఈ రాక్షస స్త్రీలందరూ పరుగు పరుగున లంకాపట్టణంలోకి వెళ్ళారు, అంతఃపురంలోకి. రావణాసురుడు కనపడ్డాడు. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పారు, ఎక్కడి నుంచి వచ్చిందో ఒక మహావానరం ఒకటి వచ్చింది, దానికి అలసట ఉన్నది అంటే మేము నమ్మం, అది ఇంద్రుడి దూతో, కుబేరుడి దూతో, అగ్నిహోత్రుడి దూతో, విష్ణువు దూతో, యముడి దూతో మాకు తెలియదు, అది లంకావనాన్నంతటినీ భంజించేసింది, కానీ సీతమ్మ తల్లి కూర్చున్న శిశుపావృక్షాన్ని మాత్రం అది భంజించలేదు, విడిచిపెట్టేసింది. దానికి అలసట చేత వదిలిపెట్టిందో లేకపోతే కావాలని వదిలిపెట్టిందో తెలియదు. అలసట అని అనుకోవడానికి వీల్లేదు, ఇంత అశోకవనాన్ని భంజించిన వానరానికి శిశుపావృక్షాన్ని భంజించడం పెద్ద లెక్క, కావాలని వదిలిపెట్టింది. రావణ నీకు ఇంకొక మాట చెప్తున్నావు, నువ్వు ఏ కాంతయందు ప్రియాతి ప్రియమైనటువంటి భావన చేత నీ మనస్సుని కామాన్ని ఉంచావో అటువంటి సీతమ్మతో ఇవాళ ఆ వానరం మాట్లాడింది అని చెప్పి చెప్పేటప్పటికి ఇంకా వాడికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. వచ్చేసి వాడు ఎప్పుడు సీతమ్మతో ఎవ్వరూ మాట్లాడకూడదు, ఎవ్వరూ మాట్లాడకూడదు, ఇది కదా వాడి ఆజ్ఞ, ఎవరో తనకి తెలియకుండా సీతమ్మతో మాట్లాడారు. తస్య క్రుద్ధస్య నేత్రాభ్యాం ప్రపతన్నాశ్రబిందవ దీప్తాభ్యాం ఇవ దీపాభ్యాం సాక్షిష స్నేహ బిందవ. బాగా నూనె చేత తడిసిపోయినటువంటి దీపములోని ఒత్తి నుంచి నూనె బిందువు అగ్నిహోత్రముతో కలిసి కింద పడినప్పుడు ప్రకాశముతో కూడినటువంటి ఆ దీపపు కాంతితో ఉన్న నూనె బొట్టు పడినట్టుగా వాడి కన్నుల వెంట బాష్ప బిందువులు కింద పడ్డాయట కోపంతో. అందులో ఎవడురా సీతమ్మతో మాట్లాడిన వాడన్న క్రోధం కనపడుతోంది. వెంటనే 80,000 కింకరుల మూకని పిలిచాడు. పిలిచి మీ అందరూ వెళ్ళి ఆ మహావానరాన్ని పట్టి బంధించండి, లేకపోతే సంహరించండి, జాగరూకులై మీ మీ అస్త్రశస్త్రములను పట్టుకుని బయలుదేరండి అన్నాడు. వెంటనే వాళ్ళందరూ సంతోషంగా బయలుదేరారు. ఈలోగా స్వామి హనుమ అశోకవనంలో ఒక్కసారి జయమంత్రం చెప్పారు. దాన్ని శ్లోకాల్లో జయమంత్రం అనరు, కానీ ఆ శ్లోకములకు ఉన్నటువంటి శక్తి చేత వాటిని జయమంత్రము అని పిలుస్తారు. ఎటువంటి కార్యమైనా ఆ జయమంత్ర ప్రభావము చేత నిర్వహింపబడుతుంది అని పెద్దలు నమ్మారు. ఎందరో దానివల్ల ఫలితాన్ని పొందారు. ఎందరి వరకు ఎందుకు, తెల్లవారితే అకస్మాత్తుగా ప్రమాదకరమైనటువంటి కారణం చేత ఒకనాడు శరీరం విడిచిపెట్టవలసినటువంటి నేను ముందు రోజు జయమంత్రం చెప్పడం వల్ల బ్రతికిపోయాను.